ఎంత అద్భుతమైనదో అలౌకికమైనటువంటి పట్టిచీరాలి, అలౌకికమైనటువంటి హంస, చల్లని హంస. ఆ డ్రెస్, ఆ ఆభరణాలు, ఆ జాకెట్ ఇష్టం. మీరు ఎంత దానికి రూపకల్పన, ఆ 10 నిమిషాలు ఇంతే. మీరేం ఆలోచించకండి, ఇంకా సద్గుణాల గురించి గాని దాని గురించి గాని ఏం లే, అమ్మని చూస్తూ ఉండటమే అంతే. ఆ చూస్తూ ఉంటేనే ఈ ఆకృతి అనేక వేలాది వేల మంది ఋషులు, మామూలు వ్యక్తులు కాదు, అతి చేతన స్థాయి కూడా దాటినిచ్చినటువంటి వ్యక్తులు నిర్మించినటువంటి చిత్రం ఇది. ఈ చిత్రం అక్కడుంది, చేతనత్వ స్థాయిల్లో ఎక్కడో ఉంది, ఆకాశంలో. మీరేం చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. ఇక్కడ మీరు నిజంగా ప్రయత్నం చేస్తే మీకు చేత కాకపోవచ్చు, నిజంగా ప్రయత్నం చేస్తే ఆ ఋషుల యొక్క చిత్రం దీని మీదకి సూపర్ ఇంపోజ్ అవుతుంది. అవ్వాలి నియమం, అది ప్రకృతి యొక్క నియమం. అవ్వలేదు అంటే మనం ప్రయత్నం చేయలేదు అని అర్థం. అయితే ఏమవుతుంది, ఇంకా కదలిక మొదలవుతుంది. ఆవిడను కదలిక మొదలెట్టినప్పుడు నేను మీతో చెప్పాను కదా, ఆవిడతో మీరు ఇలా మాట్లాడుకున్నట్టే మాట్లాడుకోవచ్చు, కానీ చెప్పాను కదా ఇలా మాట్లాడుకున్నట్టే మీకు నిజంగా ఉన్నటువంటి బాధలు ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు. సాల్వ్ అవుతాయా అవ్వవా, దానికి మళ్ళీ అనేక కారణాలున్నాయి. కానీ మిగతా స్వ విషయాలు మాట్లాడితే మాత్రం రెండో రోజు ఆవిడ రాదు. మీ యొక్క చిన్న చిన్న కోరికను తీర్చడానికి ఆ బ్రహ్మలోకం నుంచి ఆవిడ ఇక్కడికి దిగి రావక్కర్లే, మిమ్మల్ని బ్రహ్మస్థాయిలోకి తీసుకెళ్ళటానికి ఆవిడ వస్తోంది, అది గుర్తుంచుకోండి. ఇది మనము 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకుంటూ ఉంటాం. వీలయ్యి రుచి ఉండి మీరు రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు అనుకోవటం బదులు ఓ 3 సార్లు 4 సార్లు గాయత్రి మంత్రం, 1 గంట సార్లు చేయకలే సాయంత్రం చేసేసుకున్నారు కదా, ఓ 3 సార్లు 4 సార్లు కేవలం ఆ మూడ్లోకి రావడానికి చేసుకుని కూర్చుని ఎక్కడుంటే అక్కడే, మంచం మీద కూర్చుంటే మంచం మీద, నేల మీద పడుకుంటే నేల మీద, ఎక్కడంటే అక్కడ ఆ రూపాన్ని ఊహించుకుంటూ ఉండండి. మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా అలౌకికమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి భావ జగత్తులోకి మీరు ప్రవేశిస్తారు. ఇది గాయత్రి మంత్రం యొక్క సర్వశ్రేష్టమైన సర్వసులభమైనటువంటి ధ్యానము, జపము, ధ్యానము. ఋషులు మనకి అందజేసినటువంటి మననని మనను ఋషుల స్థాయికి తీసుకువెళ్ళటానికి ఋషులు ఇంకొక ప్రయోగం చెప్పారు. అది గాయత్రి యొక్క అర్థము గురించి గమనించుట, లేకపోతే గాయత్రి మంత్రార్థము గురించి నిరంతరము ధ్యానము చేయుట, లేకపోతే భావించుకునుట. గాయత్రి మంత్రం ఏమని చదువుకున్నాం మనం, ఓం భూః భువః స్వహః తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. గాయత్రి మంత్రం యొక్క వజ్రాలు గాయత్రి గీత, గాయత్రి సంహిత, గాయత్రి స్మృతి, గాయత్రి రామాయణం, గాయత్రి హృదయం, గాయత్రి ఉపనిషత్. ఇలాగా గాయత్రి యొక్క మంత్రార్థాల గురించి చాలా వివరంగా మనం చదువుకున్నాం, అనేక రకాలుగా చదువుకున్నాం. కుండలిని జాగరణ ప్రకారంగా చదువుకున్నాం, జీవించటన్నప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉండాలో ఆ విధంగా చదువుకున్నాం, సమాజంలో మనం ఎలా జీవించాలో దానికి మార్గదర్శనంగా ఎలా జీవించాలో మనం తెలుసుకున్నాం. కానీ కేవలము శబ్దాలు ఒక అతి సులభమైనటువంటి నిరంతరము మనం గుర్తించుకోగలిగేటటువంటి మామూలు వ్యక్తి స్థాయి నుంచి ఋషివైపు, ఋషివైపు నుంచి మహర్షి వైపు, మహర్షి వైపు నుంచి రాజర్షి వైపు, రాజర్షి వైపు నుంచి బ్రహ్మర్షి, బ్రహ్మర్షి నుంచి దేవర్షి వరకు తీసుకెళ్లిపోయేటటువంటి అతి సరళమైనటువంటి ఇంకొక అర్థాల సమూహం ఉంది. దాన్ని నిరంతరం మనం చేసుకోవటానికి వీలుగా జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగము అనేటటువంటి 3 యోగాల ధారలుగా గాయత్రి మంత్రాన్ని మనం ఆలోచిస్తాం, దాని అర్థాన్ని భావం చేసుకుంటాం. జాగ్రత్తగా గమనించండి. ఓం తస్య వాచక ప్రణవః. భగవత్ శక్తి అని మనం దేన్నవుతే అనుకుంటున్నామో దానిని ఓం అని పిలుస్తాం. మొత్తము భారతీయత మాయమైపోయి భారతదేశం నాశనమైపోయి భారతీయుడు అనేటటువంటి ఒక వ్యక్తే మిగిలిపోయినా ఓం అనేటటువంటి అక్షరం మిగిలిపోతే భారతీయత జీవించి ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి శబ్ద సమూహము, లేకపోతే పదం అదే, మూడు అక్షరాల కలయిక ఉంది అక్కడ, ఆ ఉ మా. తస్య వాచక ప్రణవ. భగవంతుడు గురించి మీరు ఏమైనా పిలవదలుచుకుంటే, భగవంతుడికి ఏదైనా ఒక పేరు మీరు ఇవ్వదలుచుకుంటే, సంపూర్ణమైనటువంటి భగవత్ తత్వాన్ని ఆ పేరులో కనుక మనం నింపదలుచుకుంటే ఓం అనేటటువంటి ఒక అక్షరంతో నింపేయవచ్చు. మొత్తము గాయత్రి మంత్రము ఓంకి వివరణ అని చెప్పుకున్నాం కదా, ఇన్నాళ్ళ బట్టి పొద్దున్న సాయంత్రం మనం గాయత్రి మంత్రం గురించి చెప్పుకుంటున్నాం, అయినా పూర్తి కావటం లేదు. ఆ అర్ధ విశేషం అంతా ఓంకారంలో ఉంది అనేటటువంటి ఒక స్వీపింగ్ పనోరమ. మీ కళ్ళ ముందు ఒక ఊపు అలాగా మొత్తము భగవత్ తత్వం అంతా కూడా ఆ శబ్దంలోనే ఉంది అనేటటువంటి భావన ఓం. మరి ఆ భూ ఏం ఆ ఓం ఏం చేస్తుంది? భూ ప్రాణస్వరూపము, జడస్వరూపము ప్రాణస్వరూపానికి తేడా మీకు తెలుసు కదా. జడస్వరూపంలో కదలిక ఉండదు, రాయి కొంచెం ప్రాణం వచ్చింది, వృక్షములాగా పైకి ఎదుగుతుంది, ఇంకాస్త కదలిక వచ్చింది, ఏమవుతుంది? అక్కడి నుంచి జంతువుగా మారుతుంది. ఇంకాస్త కదలిక వచ్చింది, మనిషిలాగా కావాలంటే ఎగరగలదు, కావలసిన పరికరాలు తీసుకుని పూర్తిగా ఆకాశం మీద ఎగరగలదు. ఇదంతా కూడా ఓంలో భూ అనేటటువంటి వ్యాహృతి యొక్క విస్తారము. ప్రాణమయ శక్తి, ప్రాణమయ శక్తి అంటే మామూలు శక్తి కాదు, పరమాణువుల్ని పరమాణువులుగా ఉంచుతో, వృక్షాలను వృక్షాలుగా ఉంచుతో, జంతువుల్ని జంతువులుగా ఉంచుతో, జంతువుల్లో మనిషిని దేవత్వము వైపు తీసుకెళ్లటానికి కావలసిన శక్తి అంతా కూడా ప్రాణశక్తి ఇస్తోంది. ఆ ప్రాణశక్తిని సర్వత్రా మనం గమనించగలిగితే భువః ఏమవుతుంది? ప్రాణశక్తిని మనం గమనించగలిగితే దుఃఖాలు పోతాయి. అంచేత భూః ప్రాణస్వరూపము, ఆ ప్రాణశక్తిని గమనించటం వల్ల మన దుఃఖాలు పోతాయి కనుక భూర్ భువః దుఃఖనాశకమైన. స్వః దుఃఖాలు పోతే మన దగ్గర మిగిలేదేంటి? సుఖాలు కదా. అంచేత సుఖస్వరూపుడైన చేత ఓం భూర్ భువః స్వః. ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శక్తి ప్రాణస్వరూపుడుగా, దుఃఖనాశకుడుగా, సుఖస్వరూపుడుగా మేము అర్థము చేసుకొనుచున్నాము. ఓం భూర్ భువ స్వః. ఇక్కడతో గాయత్రి మంత్రం నిజంగా అయిపోయింది అసలు. అందుకే దీన్ని పంచాక్షరి గాయత్రి మంత్రం అంటాం, లఘు గాయత్రి మంత్రం అంటాం. చాలా మంది పరిపూర్ణమైనటువంటి 24 అక్షరాల తర్వాత చెప్పబోయేటటువంటి గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేయలేని వారు మాత్రమే, మిగతా వాళ్ళ కోసం నేను చెప్పటంలే. ఉచ్చారణ చేయగలిగింది చెప్పారు కదా, ఇది సింపుల్ గా ఉందని కాదు, ఉచ్చారణ చేయలేనటువంటి చిన్నపిల్లలు, కొంచెం నోరు తిరగని వాళ్ళు, నాలిక కాస్త ముద్దుబారిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఓం భూర్ భువ స్వః గాయత్రి మంత్రం యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా ఇచ్చేటటువంటి లఘు గాయత్రి మంత్రం. ఏంటా లఘు గాయత్రి మంత్రం యొక్క అర్థం మనం తెలుసుకుందాం. ఓం ఆ పరబ్రహ్మ. ఎలాంటి ఆ పరబ్రహ్మ? ప్రాణస్వరూపుడు, దుఃఖనాశకుడు, సుఖస్వరూపుడు. అంచేత ఆ పరబ్రహ్మ ఎలాంటి వాడు? మన ప్రాణాలను కాపాడేవాడు, ప్రాణాలను కాపాడుతూ మన దుఃఖాలను నాశనం చేసేవాడు, దుఃఖాలను నాశనం చేయటం వల్ల మనకి సుఖాలను ఇచ్చేటటువంటి ఆ పరబ్రహ్మను మేము ధ్యానం చేస్తున్నాం. మళ్లీ గాయత్రి మంత్రం స్టార్ట్ అవుతుంది 24 అక్షరాలది. తత్ ఆ, ఎలాంటి ఆ అంటే పైన మూడు చెప్పుకున్నాగా, బ్రహ్మస్వరూపుడైనా ప్రాణస్వరూపుడైనా దుఃఖనాశకుడైనా సుఖస్వరూపుడైనా, తత్
ఆ సవితుహు ప్రకాశవంతుడు, సూర్యుడి వలె ప్రకాశవంతుడు. వరేణ్యం శ్రేష్ఠుడు. భర్గో పాపనాశకుడు. దేవస్య, దేవస్య దేవత అంటే ఏ లక్షణం చెప్పుకున్నాం మనం, ఇచ్చేవాడు. తత్ ఆ సవితుహు ప్రకాశవంతుడైన, వరేణ్యం శ్రేష్ఠుడైన, భర్గో పాపనాశకుడైన, దేవస్య ఇవ్వటమే గుణము కలవాడైనటువంటి ఆ భగవత్ స్వరూపుణ్ణి ధీమహి నా బుద్ధిలో ధారణ చేయుచున్నాను. తత్ ఆ, ఇది కూడా ఆ భగవంతుడి యొక్క విశేషణమే. ఏ భగవంతుడి యొక్క? ఓం భూర్భువస్వ స్వరూపమైనటువంటి భగవంతుడి యొక్క. తత్ సవితుహు, సవితుహు అంటే ప్రకాశవంతుడు, తేజవంతుడు. వరేణ్యం శ్రేష్ఠుడైనటువంటి వాడు. భర్గో పాపనాశకుడు. దేవస్య ఇవ్వటమే లక్షణము గలవాడు. నువ్వు అడగటం లేదంటే ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అన్నాడు క్రైస్ట్. గాయత్రి మంత్రం యొక్క ఈ పదం కూడా అదే చెప్తుంది. అన్ని భగవత్ స్వరూపాలు ఒకటే మాట ఆ దేశకాల పరిస్థితులకు అనుగుణ్యంగా చెప్తుంటాయి. దేవస్య అంటే అర్థం అదే, నువ్వు అడుగు నేను ఇస్తా, అడగకపోతే ఏమిస్తాడు. చేత తత్ సవితుహు వరేణ్యం భర్గో దేవస్య. తత్ సవితుహు వరేణ్యం భర్గో దేవస్య, ఐదు లక్షణాలు. తత్ అంటే ఆ, ఏ ఆ? ఓం భూర్భువస్వ అని లక్షణాలు చెప్పుకున్నాము మనం. ఓం సకల చరాచర జగత్తును చూపే సంకేతుడైనటువంటి ఆ. భూ ప్రాణస్వరూపుడైన, భువ దుఃఖనాశకుడైన, స్వహ సుఖస్వరూపుడైన, తత్ ఈ పరమాత్మను సవిత ప్రకాశవంతుడైన, వరేణ్యం శ్రేష్ఠుడైన, భర్గో పాపనాశకుడైన, దేవస్య ఇవ్వటమే లక్షణ గలవాడునైన ధీమహి నా హృదయములో ధారణ చేయుచున్నాను. ధారణ చేయుచున్నాను అన్నంత వరకు స్వార్థమే, తప్పేం లేదు. అంతవరకు కూడా కరెక్టే, ముందది రావాలి కదా మన దగ్గరికి. వచ్చాక ఏం చేయాలి అన్నది ఋషిత్వం. అంచేత గాయత్రి మంత్రము స్వార్థము నుంచి పరమార్థం వైపు తీసుకెళ్లగలిగేటటువంటి ఏకైక మంత్రము. ఋషిమయ జీవితము దేనికోసం అయితే భారతీయ సంస్కృతి అంత గర్వంగా చెప్పుకుంటుందో అక్కడికి తీసుకువెళ్ళటానికి కావలసినటువంటి పదవిన్యాసము దాని తర్వాత వస్తోంది. ధియో మా బుద్ధిని, నహ అంటే మా, ధియో యో నహ, ధియో బుద్ధిని, యో ఏదౌతే, నహ మా యొక్క. మా యొక్క అనే పదాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోండి. నా యొక్క అంటం లేదు, మా యొక్క. ఏ మా యొక్క? మానవ జాతి సంపూర్ణాన్ని అందులో మనం స్వీప్ చేసి పారేస్తున్నాం. ఆ విశాలత్వం గాయత్రి మంత్రంలో తప్ప మీకు ఇంకెక్కడా రాదు. అందుకే దీన్ని యూనివర్సల్ ప్రేయర్ అన్నాం. ఇది ఒక్కళ్ళకి సంబంధించింది కాదు, ఇది సంపూర్ణ మానవ జాతికి సంబంధించినటువంటి మంత్రం కనుక ఈనాడు ఆ సంపూర్ణ మానవ జాతి ఒకటే అనేటటువంటి భావన ప్రతి వ్యక్తిలోనూ రావాలి కనుక ఇంతకంటే అద్భుతమైనటువంటి పదవిన్యాసము గలవినటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి మంత్రం మరి రాదు. ధియో బుద్ధి, యో ఏదౌతే, నహ మమ్ములను ప్రచోదయాత్, సన్మార్గం వైపు ప్రేరణ ఇచ్చుగాక. సన్మార్గం అంటే మళ్ళా గుర్తుంచుకోండి, సమాజం చెప్పేటటువంటి సన్మార్గం గురించి గాయత్రి మంత్రం మాట్లాడటం లేదు. ఒక వ్యక్తి విశేషమైనటువంటి జీవన వ్యవస్థ గురించి సమాజం గాయత్రి మంత్రం మాట్లాడటం లేదు. ప్రకృతి ఒక విశేషమైనటువంటి పరిణామ క్రమంలో సంచరిస్తోంది. ఆ పరిణామ క్రమంలో భాగంగా మానవుడు అనేటటువంటి ప్రాణి కూడా ఉద్భవించాడు. ఈ మానవ జాతి మొత్తము ఒకే ఒక పరిణామ క్రమానికి చెందింది. అది గుర్తుంచుకోండి. వాడు ప్రెసిడెంట్ కావచ్చు, బ్రహ్మర్షి కావచ్చు, దేవర్షి కావచ్చు, రాజర్షి కావచ్చు, రావణాసురుడు కావచ్చు, రాక్షసుడు కావచ్చు, దోమ కావచ్చు. తప్పు చెప్పాను, దోమ కాకూడదు. మానవ జాతి గురించి నేను చెప్తున్నాను. అలవాట్లో పొరపాటు అంతా ఒకటే అని చెప్పటం కదా, పొరపాటే అది. మానవుల గురించే నేను మాట్లాడుతున్నా. వాడు ఏ స్థాయిలో మానవ జాతికి చెందినవాడైనా వీళ్ళందరూ ఎటు వెళ్ళాలి? సన్మార్గం వైపు, సత్మార్గం వైపు. వాళ్ల యొక్క పరిణామ క్రమంలో వాళ్లు ఎక్కడెక్కడ ఎలా ఎలా వెళ్లాలో అలా అలా వెళ్ళుగాక అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అయస్కాంత శక్తిని మనం జనరేట్ చేస్తున్నాం. మళ్లీ ఈ అర్థాన్ని జాగ్రత్తగా గమనించుకోండి. ఓం ఆ బ్రహ్మ భూర్ ప్రాణస్వరూపుడు, భువః దుఃఖనాశకుడు, స్వః సుఖప్రదాత అయిన తత్ ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడు, సవితుః ప్రకాశవంతుడు, వరేణ్యం శ్రేష్ఠుడు, భర్గో పాపాలను నాశనం చేసేవాడు. ఏ పాపాలను? మీరనుకుంటున్నటువంటి పాపాలను కాదు. మళ్లీ మళ్లీ గుర్తుంచుకోండి, పరిణామ క్రమంలో మీరు కూడని ఏం చేశారో దాన్ని సవరించేవాడు. కరెక్ట్ గా మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాడు. ఏ పదం చెప్పింది అది? భర్గో అనే పదము, పాపనాశకుడు. దేవస్య ఇవ్వటమే ప్రకృతి గలవాడు. ఆ తేజస్సును, ఆ ప్రకాశాన్ని ధీమహి ధారణ చేస్తున్నాను. ధియో యోనః, ఆ శక్తి మా యొక్క బుద్ధిని ప్రచోదయాత్, సన్మార్గం వైపు తీసుకెళ్ళుగాక. నిరంతరము ఈ భావన మననం చేసుకుంటూ ఉండండి. ఈ మననం చేసుకోవటం జపంతో కలపకండి. జపం జపమే. జపం అప్పుడు ఏం చేస్తూ ఉంటే అప్పుల కింద తెచ్చుకోండి. ఇంత అద్భుతమైనటువంటి మంత్రాన్ని నేను చేయగలుగుతున్నాను కదా అంటే అప్పుల కింద ఉంటే చాలు. తర్వాత దేనికి వెళ్ళాం మనం? సూపర్ కాన్షియస్, అతిచేతన మనస్సులో ఉన్నటువంటి ఈ మంత్రము యొక్క స్వరూపము ఊహించుకున్నాం. ఆ స్వరూపం కిందకి దిగుతుంది. దిగాక ఏమవుతుందో మనకు అనవసరం. దిగాక మనకి వీలున్నప్పుడు, ఎప్పుడైనా కాస్త టైం దొరికితే ఈ అర్థాన్ని ఆలోచించుకోండి. గాయత్రి మంత్రం యొక్క అర్థాన్ని ఏమని ఆలోచించుకుంటున్నాం? మొత్తం ఇన్ని రకాల సంహితలు అవి అప్పుడప్పుడు మీరు పారాయణ చేసుకుంటూ ఉండండి. దాని యొక్క లోతుల్లోకి మీరు వెళ్తూ ఉండండి. కానీ మామూలుగా ఉన్నప్పుడు, మామూలుగా రోడ్ల మీద నడుచుకుంటూ పది మందితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు, మిగతా కబుర్ల కంటే ఈ కబుర్లు చెప్పుకోండి. ఓం ఆ పరమాత్మ భూర్భువస్వ ప్రాణస్వరూపుడు, దుఃఖనాశకుడు, సుఖస్వరూపుడు అయినటువంటి తత్ అతను, సవిత వరేణ్యం ప్రకాశవంతుడు శ్రేష్ఠుడు, భర్గో పాపాన్ని నాశం చేసేవాడు, దేవస్య ఇచ్చేటటువంటి లక్షణం గలవాడు, ధీమహి అతని తేజస్సును నేను ధారణ చేస్తున్నాను. ధియో యోనః ప్రచోదయాత్, ఈ ధారణ చేసినటువంటి శక్తి మమ్ములను, సంపూర్ణ మానవ జాతిని సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అనేటటువంటి భావన, ఆ గాయత్రి మంత్రోచ్చారణ అక్షరాలను మనస్సులో నెమరేసుకుంటూ అనుకుంటూ ఉండండి. ఎంతసేపు అనుకుంటారు మీ ఇష్టం. అది ఇది గాయత్రి మంత్రార్థము. కానీ గాయత్రి మంత్రార్థంలో నేను మీకు చెప్పాను, నేను జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగము మూడు ఉన్నాయి. ఈ మూడు యోగాలు ఎలా ఉన్నాయో కాస్త అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఓం భూర్భువస్వ తత్ సవితుః వరేణ్యం అనేటటువంటి భాగం ఉందే, అది జ్ఞానయోగం. ఇంకేత జ్ఞానయోగం అయింది. ఓం ఆ భగవంతుడి యొక్క లక్షణాలు చెప్పుకున్నారు, భూః భగవంతుడి యొక్క లక్షణాలు చెప్పుకున్నారు, భువః భగవంతుడి యొక్క దుఃఖనాశకమైనటువంటి లక్షణాలు చెప్పుకున్నారు, స్వః భగవంతుడి యొక్క సుఖాన్ని ఇచ్చేటటువంటి లక్షణాన్ని చెప్పుకున్నారు, తత్ సవితుః వరేణ్యం శ్రేష్టమైనటువంటి ప్రకాశవంతుడైనటువంటి అతని గురించి నేను ఆలోచిస్తున్నాను. అంటే మీరు ఏ భాగంలో ఉన్నారు? జ్ఞాన మార్గంలో ఉన్నారు. ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? విరాట్ పురుషుడిగా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ గురించి ఊహించుకుంటూ తర్వాత ఏం చెప్పారు మీరు? భర్గో దేవస్య ధీమహి, ఆ తేజస్సును, ఎలాంటి తేజస్సును ఇచ్చేటటువంటి తేజస్సును ఇవ్వటమే అతని లక్ష్యం. అతని యొక్క తేజస్సును, భర్గో పాపాన్ని నాశనం చేసేటటువంటి అతను తేజస్సును నా హృదయంలో దింపుకున్నాను. ధీమహి ధారణ చేస్తున్నాను నేను నా హృదయంలో. చుట్టూరా పోలీసుల్ని కాపలా పెట్టి దొంగతనం చేయమంటే ఎవడు చేస్తాడు? ఆ పరమాత్మను మన హృదయంలోకి దింపేసుకుని అపసవ్యమైనటువంటి చేయకూడనటువంటి పనులు చేయమంటే ఎవడు చేయగలడు? భక్తి యోగం. భర్గో దేవస్య ధీమహి, నేను ధారణ చేస్తున్నాను నిన్ను నా హృదయంలో. నా హృదయంలో నువ్వు ఉన్నప్పుడు, ఆ సర్వాంతర్యామి నువ్వు ఉదయంలో ఉన్నప్పుడు, ఆ ప్రకాశవంతుడైనటువంటి ఇచ్చే గుణం కలిగినటువంటి నా హృదయంలో ఉన్నప్పుడు నా లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రకాశవంతంగా ఉంటాయి, ఇచ్చేవిగా ఉంటాయి. ప్రకాశవంతంగా ఉంటాయంటే అర్థం ఏంటి? ఇతరులకు కూడా తెలిపేటటువంటివి. ప్రకాశవంతంగా అంటే అర్థం వెలుగునిచ్చేటటువంటి లక్షణాలనే కాదు, వెలుగునిచ్చేటటువంటి లక్షణాలు అనుకోవచ్చు. లేకపోతే ఇలా నేను చేశాను అని ఇతరులకి మీరు చెప్పగలిగేటటువంటి పనులు మాత్రమే మీరు చేయగలరు. అంటే మీరు చెప్పేటటువంటి ప్రతి పని కూడా అందరికీ నచ్చేది, అందరికీ ఉపయోగపడేది అయి ఉంటుంది. ఇది భక్తి యోగము. భక్తి యోగం బాగానే ఉంది. తర్వాత మీరేమన్నారు? ధియో యోనః ప్రచోదయాత్ ధియో బుద్ధిని, యోనః మా యొక్క ప్రచోదయాత్ సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. అంటే ఎలా ప్రేరేపిస్తుంది? గాయత్రి మాత వచ్చి ప్రేరేపించదు. మీ యొక్క కర్మలు, మీ యొక్క ఆచరణ మిగతా వాళ్ళకి ఆదర్శవంతంగా అవుతాయి. అంచేత మీ కర్మలన్నీ కూడా ఎలా అవ్వాలి? మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. అబ్రహాం లింకన్ గురించి ఒక మాట చెప్తారు. ఆయన మార్నింగ్ వాక్ వెళ్లేవట. ఆయన ఏ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటే ఆ ఇంటి ముందు వాళ్ళు గడియారం సరి చేసుకునేవాళ్ళట. 5 గంటలైంది, ఇది మా ఇంటి ముందు, 5:15 ఫలానా వాళ్ళ ఇంటి ముందు ఉంటాడు. అలాంటి ఆయన ఒకసారి బూట్ పాలిష్ చేస్తున్నట్ట. సెనేటర్ వచ్చాడు. వచ్చి ఏమని అడిగాడు? అదేంటండి, మీ బూట్లు మీరే పాలిష్ చేస్తారా అని అడిగాడు. మీరు ఎవరి బూట్లు పాలిష్ చేస్తారు అని ఆయన అడిగాడు. లింకన్ యొక్క గొప్పతనం అది. ఆర్జన తపస్సు అన్నాం కదా, ఎవరి పనులు వాళ్లు చేసుకోవటం. ఉచ్చిన కదగా చెప్పారు ఉత్తరే ఓ సంఘటన. అంచేత ధియో యోనః ప్రచోదయాత్, ఆ కర్మ తన బూట్లు తనే పాలిష్ చేసుకున్నా. అందరూ పాలిష్ చేసుకుంటారు. లింకన్ చేసుకున్నాడు కనుక చెప్పుకుంటున్నావు. ప్రెసిడెంట్ కూడా అది నేను చేయవలసిన పని కాదు. ధియో యోన ప్రచోదయాత్ గాయత్రి మంత్ర ఉపాసన. గాయత్రి మంత్ర శక్తి అందరికీ మీరు ఆదర్శవంతంగా ఉండగలిగేటటువంటి కర్మలనే మీ చేత చేయించగలుగుతుంది. ఎందువల్ల అంటే మీరు ధ్యానం చేశారు కనుక. ఆ ధ్యానాన్ని మీరు మాత్రం చేసుకోండి, అది ఆకర్షిస్తుంది మొత్తం శక్తిని. ఇంచేత ఈ విధంగా గాయత్రి మంత్రం యొక్క ధ్యానము, గాయత్రి మంత్రం యొక్క అర్థము మనం తెలుసుకున్న తర్వాత జపం చేస్తున్నాం, అర్ధచింతన చేస్తున్నాం, రకరకాలైనటువంటి ఆవిడ గురించి ఉపనిషత్తులు, హృదయాలు, సంహితలు చదువుకుంటున్నాం, ధ్యానం కూడా చేసేస్తున్నాం. కానీ మనం అసలు ఎక్కడున్నామనో అక్కడమే ఉన్నావా, లేకపోతే ఏమైనా మనం ముందుకు వెళ్తున్నావా? ఎలా తెలుస్తుంది మనకి? అది తెలియటానికి ఋషులు చెప్పినటువంటి ఒక పదం ఏంటి అంటే, గాయత్రి మంత్ర సాధకుల యొక్క స్వప్నములు నిరర్ధకములు కావు. అండర్లైన్ చేసుకుని మనసులో చాలా బాగా గుర్తుంచుకోండి. మీరు కనుక గాయత్రి మంత్ర ఉపాసకులు అవుతే, గాయత్రి మంత్రాన్ని నిత్యము చేసేటటువంటి వాళ్ళు అవుతే, వాళ్ల సపనాలు మాత్రము నిరర్ధకములు కావు. ఈ స్వప్న విద్యను మన ఋషులు ఎంత తీవ్రంగా, ఎంత గొప్పగా, ఎంత విశాలంగా అధ్యయనం చేశారు అంటే, అథర్వణ వేదంలో ఒక మంత్రం ఉంది. మీరు ఎక్కడైనా జీవించండి పర్వాలేదు, కాని స్వప్నముల యొక్క అర్థము చెప్పలేనటువంటి వాళ్లు ఉంటే, అంటే ఏదైనా ఒక ఊళ్ళో మీకు ఏదైనా కల వచ్చింది, ఆయన దగ్గరికి వెళ్లి ఈ కల యొక్క అంతరార్థం ఏంటి అని అడిగితే చెప్పగలగాలి. స్వప్నముల యొక్క అర్థము చెప్పలేని వాళ్ళు ఎవరైనా లేకపోయినటువంటి ఊళ్ళో మీరు ఉండొద్దన్నాడు. మరి ఇప్పుడు మనం ఎక్కడుండాలో అసలు ఎవరికి తెలీదు. అంత ప్రాముఖ్యత ఇచ్చారు స్వప్నాలకి, ఆ స్వప్నాలను ఉపయోగించుకోలేకపోతున్నాం. గాయత్రి మంత్ర సాధకుడు తన స్వప్నాలను ఖచ్చితంగా ఉపయోగించుకోగలడు, కానీ కొంచెం కృషి, కొంచెం శ్రమ అవసరం దేనికైనా. దీని గాయత్రి మంత్ర సాధకుల యొక్క స్వప్నాలను అర్థం చేసుకోవటానికి చాలా సులభమైనటువంటి కొన్ని మార్గాలు ఋషులు ఉపదేశించారు. 5 రకాలైనటువంటి స్వప్నాలు మాత్రమే ప్రపంచంలో ఎవరికైనా వస్తాయి, 6వ రకమైనటువంటి స్వప్నము రాదు. మొదటి రకమైనటువంటి స్వప్నము సబ్బు నురగతో స్నానం చేస్తే ఏ విధంగా అవుతే మన శరీరానికి అంటున్నటువంటి మాలిన్యం పోతుందో, అలా నిత్య జీవితంలో మనం అనేక చోట్లకి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, మన సూక్ష్మ జగత్తులో కూడా మాలిన్యాలు అంటుకుంటూ ఉంటాయి. ఆ మాలిన్యాలను ఎప్పటికప్పుడు మనం ఎలాగైతే స్నానం చేస్తూ ఉంటామో సూక్ష్మ శరీరం కూడా స్నానం చేస్తూ ఉంటుంది. ఆ మాలిన్యాలు మనకి కలల్లా కనిపిస్తాయి. అంటే ఆ కలలు మనకి పెద్దగా ఉపయోగపడకపోయినా మన సూక్ష్మ శరీర సౌందర్యానికి, మన సూక్ష్మ శరీరం యొక్క నిర్మలత్వానికి చాలా ఉపయోగపడతాయి. ఎక్కువ మందికి వచ్చేటటువంటి కళలు ఇటువంటివే. వాటికి అర్థమేం లేదు. ఏమవుతుంది, రకరకాలైనటువంటి వాసనలు, రకరకాలైనటువంటి కోరికలు మనం అణగదొక్కేస్తూ ఉంటాం. ఆఫీసర్ మీద కోపం వచ్చింది, తిట్టలేము. ఏం చేయగలం మనం, ఒకప్పుడు తే వచ్చి భార్య మీద ఎగరగలం, ఇప్పుడు భార్య మీద ఎగరలేము. ఇంచేట అప్పుడు భార్య వచ్చి ఉండదు, ఆవిడ ఆఫీసులో లేట్ అయి ఉంటుంది, ఆవిడనే ఆయన ఆఫీసర్ గారు తిట్టుంటారు, ఇద్దరు ఎదురెదురయ్యారు, కుదరదు. కల్లో వీడు ఆఫీసర్ అయిపోతాడు, ఆఫీసర్ క్లర్క్ అయిపోతాడు, చెడమడ తిట్టేసుకుంటారు, సరిపోతుంది. ఆ విధంగా మనలో మనం దాచుకున్నటువంటి సంస్కారాలు బహిర్గతం అవుతాయి. జర్మనీలో చేసినటువంటి ఒక విశేషమైనటువంటి ప్రయోగంలో పడుకునే ముందు తలగడాన్ని మీ ఆఫీసర్ను, మీకు ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళు అనుకుని చెడమడ గుద్దేమంటాడు వాడు. నిజంగా కసిగా మీరు గుద్దేయండి, ఆ 5 నిమిషాల్లో మీలో ఉన్నటువంటి అనేక కుచ్చితమైనటువంటి మాలిన్యాలు పోతాయి. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కానీ ఒక్కళ్ళు ఉన్నప్పుడు చేసుకోండి, లేకపోతే వీళ్ళైతే తలడాతో యుద్ధం చేస్తున్నారు అంటారు. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ మాత్రం ఫ్యాక్టే, మీరు ఉపయోగించుకోగలిగితే ఉపయోగించుకోండి, అందుకని చెప్తున్నాను నేను. ఇంకోటి, మనం కొనలేనటువంటివి, కొందాం అనుకుంటున్నీ అయినా కొనలేకపోయినటువంటివి కొన్ని పదార్థాలు ఉండొచ్చు, కొన్ని కోరికలు ఉండొచ్చు, అతృప్తమైనటువంటి కోరికలు, ఇలా రకరకాలైనటువంటి విషయ వాసనలు ఏదైతే మనకి జాగృత అవస్థలో మనం తీర్చుకోలేము, అలాంటి కళలు వస్తూ ఉంటాయి. అలాంటి కళలు అర్ధరహితమైనటువంటి కళలు, కానీ సూక్ష్మ శరీరమైనటువంటి ఆరోగ్యానికి మాత్రం చాలా అవసరమే. కానీ పూజ్య గురుదేవులు ఋషులు చెప్పేది ఏంటి అంటే, 6 నెలల పాటు రోజుకి 3 పూట్ల గాయత్రి ఉపాసన చేస్తున్నటువంటి వాడికి ఇలాంటి కళలు రావు. మొదటి రకమైనటువంటి కళలు రావు వాడికి, అసంభవం, వాడు ఆ స్థితిని దాటిపోయి ఉంటాడు వాడు. ఇంచేత నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేవాడికి తీరని కోరికలే ఉంటాయి. తీరని కోరికలు ఉండవు, సప్రెస్డ్ డిజైర్స్ ఉండవు, ఏమీ ఉండవు. అలాంటి వాళ్లకు వచ్చేటటువంటి స్వప్నాలలో మొట్టమొదటివైనటువంటి స్వప్నము, 6 నెలల ముందు మీకు రాబోయేటటువంటి రోగాలు కలల్లో తెలుస్తాయి. మొట్టమొదటిది నోట్ చేసుకోండి, అది మీరు అనాలిసిస్ చేసుకుంటే తెలుస్తుంది. 6 నెలల ముందు మీకు రాబోయేటటువంటి రోగాలు కలల్లో మీకు తెలుస్తాయి. అంటే 6 నెలల ముందే మీకు తెలిస్తే కొంచెం ఆహారాల్లో మార్పు చేసుకుని, కొంచెం చిన్న చిన్న మార్పులు మీ అలవాట్లో చేసుకుంటే ఆ రోగాల నుంచి మీరు నివృత్తి చేసుకోవచ్చు. అంచేత మొదటి స్వప్నాలు సాధకుడికి ఉపయోగపడేటటువంటి సార్థకమైనటువంటి స్వప్నాలు ఏంటి అంటే, వాడికి రాబోయేటటువంటి రోగాలను ముందే వాడి సూక్ష్మ జగత్తులో ప్రకృతి చెప్పేస్తూ ఉంటుంది. చెప్పటమే కాదు, ఆ రోగ నివారణకి కావలసినటువంటి ఉపాయాలను కూడా తెలుపుతుంది. ఇలా నీకు రోగం రాగబోతోంది, నువ్వు ఈ విధంగా చేసుకో, ఈ విధంగా చేసుకోవటం వల్ల నీకు రాబోయేటువంటి రోగము రాదు, ఒకవేళ వచ్చినా దాన్ని ఈ విధంగా నువ్వు పూర్తిగా నివారించుకోవచ్చు అనేటువంటి స్వప్నాలు మొదటి కేటగిరీవి. దీనినే మన ఋషులు ఏమని చెప్పారు అంటే రోగ నివారణ స్వప్నాలు అని చెప్పలేదు, వాటికి వాళ్ళు ఇచ్చినటువంటి పేరు ఏంటంటే పూర్వ సంచిత కుసంస్కారాల నిష్కాసన. చాలా మంది నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, ఇంత భయంకరమైనటువంటి కళ నేను ఊహించలేదు మాస్టారు, నేనంత పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తానా. ఈ జన్మలో ఆలోచించకపోవచ్చు, ఎక్కడో ఉంది నీ సంస్కారాలలో, గుడ్ బై చెప్పేస్తోంది ఆ కుసంస్కారం. ఆ కళ రూపంలో ఆనందించండి, అవన్నో చంపేస్తున్నట్టు, అవన్నో కొట్టేస్తున్నట్టు, లేకపోతే నిన్నెవరో బాధేస్తున్నట్టు, మనకి చాలా ఇష్టమైన వాళ్ళు చనిపోయినట్లు. గాయత్రి ఉపాసకుడు ఏమీ బాధపడక్కర్లేదు, అలాంటి కళ వస్తే అది ఏమీ ప్రమాదాన్ని సూచించవు, అది కేవలం ఏం చెప్తుంది,